ఓం శాంతి. 19/1/2023. మధురమైన పిల్లలు, సాకార శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూత అభిమానులుగా అవ్వడము. ఎందుకంటే శరీరము పంచభూతాలతో తయారు చేయబడ్డది. మీరైతే దేహి అభిమానులుగా అయి ఒక్క విదేహి తండ్రిని స్మృతి చేయాలి. ప్రశ్న: ఒక్క తండ్రియే చేసే అన్నింటికన్నా సర్వోత్తమమైన కార్యం ఏది? జవాబు: మొత్తం తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా సదా సుఖవంతంగా తయారు చేయడం, ఇదే అన్నింటికన్నా సర్వోత్తమమైన కార్యము. దీనిని తండ్రియే చేస్తారు. ఈ ఉన్నతమైన కార్యం కారణంగా వారి స్మృతి చిహ్నాలను కూడా చాలా ఉన్నతంగా తయారు చేశారు. 2వ ప్రశ్న: ఏ 2 పదాలలో మొత్తం డ్రామా రహస్యమంతా వచ్చేస్తుంది? జవాబు: పూజ్యులు మరియు పూజారులు. ఎప్పుడైతే మీరు పూజ్యులుగా ఉంటారో అప్పుడు పురుషోత్తములుగా ఉంటారు. ఆ తర్వాత మధ్యములుగా కనిష్ఠులుగా అవుతారు. మాయ పూజ్యుల నుండి పూజారులుగా చేసేస్తుంది. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. భగవంతుడు కూర్చుని పిల్లలకేమని అర్థం చేయిస్తారంటే, మనుషుల్ను భగవంతుడు అని అనడానికి వీల్లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రాలు కూడా ఉన్నాయి, వారిని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. పరంపిత పరమాత్ముని నివాసము వారికన్నా ఉన్నతమైనది. వారినే ప్రభు, ఈశ్వర్, భగవాన్ అంటారు. మనుషులు భగవంతుని పిలిచేటప్పుడు వారికి ఏ ఆకార లేక సాకారమూర్తి కనిపించదు. అందుకే ఏ మనుష్య ఆకారానైనా భగవంతుడు అని అనేస్తారు. సన్యాసులను చూసినప్పుడు కూడా భగవాన్ అని అంటారు. కాని మనుషుల్ను భగవంతుడు అని అనడానికి వీల్లేదని స్వయంగా భగవంతుడే అర్థం చేయిస్తున్నారు. నిరాకార భగవంతుణ్ణైతే ఎంతగానో తలుచుకుంటారు. ఎవరైతే ఇంకా గురువును ఆశ్రయించలేదో, చిన్నపిల్లలుగా ఉన్నారో, వారికి కూడా పరమాత్మను స్మృతి చేయండి అని నేర్పించటం జరుగుతుంది. కాని ఏ పరమాత్మను స్మృతి చేయాలి అది వారికి తెలియజేయబడదు. బుద్ధిలో ఏ చిత్రమూ ఉండదు. దుఃఖపు సమయంలో హే ప్రభు అని అంటారు. ఆ సమయంలో ఏ గురువు లేక దేవత మొదలైన వారి చిత్రం వారి ఎదురుగా రాదు. ఎంతోమంది గురువులను ఆశ్రయించుంటారు, కాని హే భగవాన్ అని అన్నప్పుడు వారికెప్పుడూ గురువులు గుర్తుకురారు. ఒకవేళెవరైనా గురువును తలుచుకుంటూ కూడా భగవాన్ అని అంటే, మరక్కడ ఆ వ్యక్తి జనన మరణాల్లోకొచ్చేవారే కదా. కావున అది పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని స్మృతి చేయడమే. వాటిని పంచభూతాలు అని కూడా అంటారు. ఆత్మను భూతమని అనరు. కావున అది భూతపూజ వంటిదే. బుద్ధియోగం శరీరం వైపుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మనుషులెవ్వరినైనా భగవంతునిగా భావిస్తే అక్కడ అతనిలో ఉన్న ఆత్మను తలుచుకుంటారని కాదు. అలా కాదు. ఆత్మైతే ఇరువురిలోనే ఉంది, స్మృతి చేసేవారిలో కూడా ఉంది, అలాగే ఎవరినైతే స్మృతి చేస్తారో వారిలో కూడా ఉంది. పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. కాని పరమాత్మను పాపాత్మ అని అనడానికి వీల్లేదు. నిజానికి పరమాత్మ అన్న పేరెప్పుడైతే వెలువడుతుందో అప్పుడు బుద్ధి నిరాకారిని వైపుకు వెళ్తుంది. నిరాకార తండ్రిని నిరాకార ఆత్మ తలుచుకుంటుంది. అటువంటి వారిని దేహీ అభిమానులు అని అంటారు. సాకార శరీరాన్ని ఎవరైతే తలుచుకుంటారో వారు భూత అభిమానులు. భూతాలు భూతాలను తలుచుకుంటారు. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా పంచభూతాల శరీరంగా భావిస్తారు. పేరు కూడా శరీరానికే ఉంటుంది. స్వయాన్ని కూడా పంచతత్వాల భూతంగా భావిస్తారు. మరియు అవతలి వారిని కూడా శరీరం పరంగా తలుచుకుంటారు. అటువంటి వారు దేహీ అభిమానులుగా అయితే లేరు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించినట్లయితే నిరాకార పరమాత్మను స్మృతి చేయాలి. ఆత్మలందరి సంబంధము మొట్టమొదట పరమాత్మతోనే ఉంది. ఆత్మ దుఃఖంలో పరమాత్మనే తలుచుకుంటుంది, వారితో సంబంధముంది. వారు ఆత్మలను అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. వారిని జ్యోతి అని కూడా అంటారు. ఇక్కడ దీపం మొదలైన వాటి విషయమేమీ లేదు. వారు పరమపిత, పరమ ఆత్మ. వారిని జ్యోతి రూపంగా వర్ణించేటప్పటికీ మనుషులు జ్యోతిగా భావిస్తారు. తండ్రి స్వయం అర్థం చేయించారు, నేను పరమాత్మను, నా పేరు శివ్. శివుణ్ణి రుద్రుడు అని కూడా అంటారు. ఆ నిరాకారునికి అనేక నామాలున్నాయి. ఇంకెవరికి ఇన్ని పేర్లు లేవు. బ్రహ్మ విష్ణు శంకర్లకు ఒకే పేరుంది. దేహదారులెవరైతే ఉన్నారో వారికి ఒకే పేరుంది. ఒక్క ఈశ్వరునికే అనేక పేర్లను ఇవ్వడం జరుగుతుంది. వారి మహిమ అపారమైనది. మనుషులకు ఒకే పేరు నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు మరజీవాగా అయ్యారు కావున మీకు ఇంకొక పేరు పెట్టడం జరిగింది. తద్వారా పాతవన్నింటినీ మర్చిపోవాలి. మీరు పరంపిత పరమాత్మ ముందు జీవిస్తూ మరణిస్తారు కావున ఇది మరజీవా జన్మ. మరి తప్పకుండా మాతాపితల వద్ద జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఈ గుహ్యమైన విషయాలను తండ్రి కూర్చుని మీకు అర్థం చేయిస్తారు. ప్రపంచానికైతే శివుని గురించి తెలియదు. బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి తెలుసు. బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రి అని కూడా అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా కేవలం విన్నారే కాని అది ఎలా జరుగుతుందో తెలీదు. ఇప్పుడు మరి రచయిత అయితే తప్పకుండా కొత్త ధర్మాన్ని, కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణ కులాన్ని రచిస్తారు. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మను కాదు, పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు. ఎందుకంటే బ్రహ్మ ద్వారా మీరు వారికి చెందినవారుగా అయ్యారు. బయట ఉండే దేహాభిమాని బ్రాహ్మణులు స్వయాన్ని ఈ విధంగా బ్రహ్మ పిల్లలుగా, శివుని మనములుగా చెప్పుకోరు. శివజయంతిని కూడా జరుపుకుంటారు, కాని వారి గురించి తెలియని కారణంగా వారి పట్ల గౌరవం లేదు. వారి మందిరంలోకి వెళ్తారు. వీరు బ్రహ్మ విష్ణు శంకర్లు లేక లక్ష్మీనారాయణలైతే కాదు. కావున వారు తప్పకుండా నిరాకార పరమాత్మయేనని అర్థం చేసుకుంటారు. మిగిలిన పాత్రధారులందరికీ తమ తమ పాత్రలున్నాయి. పునర్జన్మలు తీసుకుంటారు, అయినా తమకంటూ పేర్లను పెట్టుకుంటారు. ఈ పరంపిత పరమాత్మ ఒక్కరే. వీరికి వ్యక్తమైన నామరూపాలేవీ లేవు. కాని మందబుద్ధి కల మనుషులు ఇది అర్థం చేసుకోరు. పరమాత్మని స్మృతిచిహ్నముందంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు, స్వర్గాన్ని రచించి ఉంటారు. లేకపోతే స్వర్గాన్ని ఎవరు రచిస్తారు? ఇప్పుడు మళ్లీ వచ్చి ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దీన్ని యజ్ఞమని అంటారు, ఎందుకంటే ఇందులో స్వాహ అవ్వవలసి ఉంటుంది. యజ్ఞాలనైతే ఎంతోమంది మనుషులు రచిస్తారు. అవన్నీ భక్తి మార్గపు స్థూలమైన యజ్ఞాలు. ఇక్కడ పరంపిత పరమాత్మ స్వయంగా వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు, పిల్లలను చదివిస్తారు. యజ్ఞాలను ఎప్పుడైతే రచిస్తారో అప్పుడక్కడ కూడా బ్రాహ్మణులు, శాస్త్రాలు, కథలు మొదలైనవి వినిపిస్తారు. ఈ తండ్రి అయితే జ్ఞాన సంపన్నులు. వారంటారు, ఈ గీత, భాగవతం మొదలైన శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అలాగే ఈ స్థూలమైన యజ్ఞాలు కూడా భక్తి మార్గానికి చెందినవి. ఇది ఉన్నదే భక్తి మార్గపు సమయము. ఎప్పుడైతే కలియుగ అంతిమం వస్తుందో అప్పుడు భక్తి యొక్క అంతిమం కూడా వస్తుంది. అప్పుడే భగవంతుడొచ్చి కలుస్తారు. ఎందుకంటే వారే భక్తి ఫలాన్ని ఇచ్చేవారు. వారిని జ్ఞానసూర్యుడు అని అంటారు. జ్ఞానచంద్రుడు, జ్ఞానసూర్యుడు మరియు జ్ఞాన అదృష్ట సితారలు. అచ్చ, జ్ఞానసూర్యుడు తండ్రి, మరి జ్ఞానచంద్రమ అయినా తల్లి కూడా కావాలి. కావున ఏ తనువులోనైతే ప్రవేశించారో వారు జ్ఞానచంద్రమ తల్లి అయినట్లు. మరియు మిగిలిన పిల్లలందరూ అదృష్ట సితారలు. ఈ లెక్కన చూస్తే జగదంబ కూడా అదృష్ట సితార అయినట్లు, ఎందుకంటే అందరూ పిల్లలే కదా. నక్షత్రాలలో కొన్ని అన్నింటికన్నా చురుకైనవి కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా నంబర్వారుగా ఉన్నారు. అవి స్థూలమైన ఆకాశంలోని సూర్యచంద్ర నక్షత్రాలు. మరియు ఇది జ్ఞానం యొక్క విషయము. అవి నీటి నదులు, మరియు వీరు జ్ఞాన నదులు. వీరు జ్ఞానసాగరం నుండి వెలువట్టారు. ఇప్పుడు శివజయంతిని జరుపుకుంటారు. తప్పకుండా సృష్టి అంతటికీ తండ్రి అయిన వారు వస్తారు. వారొచ్చి తప్పకుండా స్వర్గాన్ని రచిస్తూ ఉండవచ్చు. ఏదైతే ప్రాయలోపమైపోయిందో ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపించేందుకే తండ్రి వస్తారు. గవర్నమెంట్ కూడా ఏ ధర్మాన్ని అంగీకరించదు. మాకు ధర్మమేమీ లేదు అని అంటారు. వారు చెప్పేది నిజమే. తండ్రి కూడా అంటారు, భారత్ యొక్క ఆది సనాతన దేవీదేవత ధర్మం ప్రాయలోపమైపోయింది. ధర్మంలో శక్తి ఉంటుంది. భారతవాసులు తమ దైవీ ధర్మంలో ఉన్నప్పుడు ఎంతో సుఖంగా ఉండేవారు. విశ్వంలో కల్లా సర్వశక్తివంతమైన రాజ్యం ఉండేది. పురుషోత్తములు రాజ్యం చేసేవారు. శ్రీ లక్ష్మీనారాయణలనే పురుషోత్తములు అని అంటారు. నంబర్వారుగా ఉన్నతంగా నీచులుగా ఉంటారు. సర్వోత్తమ పురుషులు, ఉత్తమ పురుషులు, మధ్యములు, కనిష్ట పురుషులు తప్పకుండా ఉంటారు. మొట్టమొదట అందరికన్నా సర్వోత్తమ పురుషులుగా ఎవరైతే అవుతారో వారే మళ్లీ మధ్యములుగా కనిష్ఠులుగా అవుతారు. కావున లక్ష్మీనారాయణులు పురుషోత్తములు, అనగా పురుషులలో అందరికన్నా ఉత్తములు. ఆ తర్వాత కిందకి దిగితే దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి వైశ్యులుగా, శూద్రులుగా, కనిష్ఠులుగా అవుతారు. సీతారాములను కూడా పురుషోత్తములు అని అనరు. రాజులందరికీ రాజు సర్వోత్తమ సతోప్రధాన పురుషోత్తములు లక్ష్మీనారాయణులు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? మొట్టమొదట ఉత్తములుగా ఉంటారు. ఆ తర్వాత మధ్యములుగా, కనిష్ఠులుగా అవుతారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. ఇది తండ్రి అర్థం చేయిస్తారు. వారి జయంతినే ఇప్పుడు జరుపుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం పరంపిత పరమాత్మ శివుడు అవతరించారని మీరు తెలియజేయచ్చు. లేకపోతే శివజయంతిని ఎందుకు జరుపుకుంటారు? పరంపిత పరమాత్మ తప్పకుండా పిల్లల కొరకు కానుకను తీసుకొస్తారు. మరియు తప్పకుండా సర్వోత్తమ కార్యాన్ని చేస్తారు. మొత్తం తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా, సదా సుఖవంతంగా తయారుచేస్తారు. ఎంత ఉన్నతంగా ఉన్నారో అంతే ఉన్నతంగా స్మృతి చిహ్నాలు కూడా ఉండేవి. ఆ మందిరాలను దోచుకుని వెళ్లిపోయారు. మనుషులు ధనం కొరకే యుద్ధాలు చేస్తారు. విదేశాల నుండి కూడా ధనం కొరకే వచ్చారు. ఆ సమయంలో కూడా ఎంతో ధనముండేది. కాని మాయా రావణుడు భారత్ను గవ్వతుల్యంగా చేసేశాడు. తండ్రి వచ్చి వజ్రతుల్యంగా తయారు చేస్తారు. ఇటువంటి శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇలా అనడం కూడా పొరపాటే. నావను తీరానికి చేర్చే సద్గురువు ఒక్కరే, ముంచేవారు అనేకులున్నారు. అందరూ విషయసాగరంలో మునిగి ఉన్నారు. కావుననే ఈ నిస్సార ప్రపంచం నుండి, విషయసాగరం నుండి అటువైపుకు, అనగా క్షీరసాగరం ఉన్న చోటుకు తీసుకువెళ్ళండి అని అంటారు. విష్ణువు క్షీరసాగరంలో ఉండేవారు అని కూడా అంటూ ఉంటారు. స్వర్గాన్ని క్షీరసాగరం అని అంటారు. అక్కడ లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారు. అంతేకాని అక్కడ విష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటారని కాదు. అక్కడ వారు పెద్ద కొలనును తయారుచేసి దాని మధ్యలో విష్ణువును పెడతారు. విష్ణువును కూడా చాలా పెద్దగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణలు అంత పెద్దగానేమీ ఉండరు. ఎక్కువలో ఎక్కువ 6 అడుగులుంటారు. పాండవులవి కూడా పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు. రావణుడి దిష్టిబొమ్మను ఎంత పెద్దగా తయారు చేస్తారు. పెద్ద పేరుంది కాబట్టి పెద్ద చిత్రాలను తయారు చేస్తారు. బాబా పేరు ఎంతో ఉన్నతమైనది, కాని వారి చిత్రం చాలా చిన్ననిది. అర్థం చేయించేందుకని ఇంత పెద్ద రూపాన్ని చూపించారు. తండ్రి అంటారు, నాకు ఇంత పెద్ద రూపం లేదు. ఏ విధంగా ఆత్మ చిన్నదిగా ఉంటుందో అలాగే పరమాత్మైన నేను కూడా నక్షత్రం వలె ఉంటాను. వారిని సుప్రీం సోల్ అని అంటారు. వారు అందరికన్నా ఉన్నతమైనవారు. వారిలోనే మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. వారు మనుష్య సృష్టికి బీజరూపుడని, జ్ఞానసాగరుడని, చైతన్య ఆత్మని వారి మహిమ చేయబడ్డది. కాని ఎప్పుడైతే ఇంద్రియాలను ధరిస్తారో అప్పుడే వినిపించగలరు. ఏ విధంగానైతే పసిపిల్లలు కూడా చిన్నని ఇంద్రియాలున్న కారణంగా మాట్లాడలేరు. పెద్దగా అయిన తర్వాత శాస్త్రాలు మొదలైన వాటిని చూడ్డంతో అంతకుముందు సంస్కారాలు స్మృతిలోకి వస్తాయి. కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, నేను మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత మీకు తిరిగి అదే రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. శ్రీకృష్ణుడేమీ రాజయోగాన్ని నేర్పించలేదు. వారు ప్రారబ్ధాన్ని అనుభవించారు. 8 జన్మలు సూర్యవంశీగా, 12 జన్మలు చంద్రవంశీగా, తర్వాత 63 జన్మలు వైశ్యశూద్ర వంశీగా అయ్యారు. ఇప్పుడిది అందరి అంతిమ జన్మ. ఈ శ్రీకృష్ణుని ఆత్మ కూడా వింటుంది, మీరు కూడా వింటారు. ఇది సంగమయుగ బ్రాహ్మణుల వర్ణము. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశీ దేవతా ధర్మము మరియు చంద్రవంశీ క్షత్రియ ధర్మము, ఈ మూడింటి స్థాపకుడు ఒక్క పరంపిత పరమాత్మయే. కావున ఈ మూడింటికి శాస్త్రం కూడా ఒక్కటే ఉండాలి. వేరువేరు శాస్త్రాలేమీ లేవు. బ్రహ్మ ఎంతో పెద్దవారు, అందరికీ తండ్రి. వారు ప్రజాపిత. వారి శాస్త్రం కూడా ఏమీ లేదు. ఒక్క గీతలోనే భగవాను వాచానుంది. బ్రహ్మ భగవాను వాచాని లేదు. ఇది శివభగవాను వాచ బ్రహ్మ ద్వారా. దీని ద్వారా శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణులుగా తయారు చేయడం జరుగుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. మరియు ఎవరైతే పాస్ అవ్వరో వారు క్షత్రియులుగా అవుతారు. 2 కళ్ళలు తగ్గిపోతాయి. ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు. వారిని కూడా పురుషోత్తములు అని అనరు. ఎవరైతే పురుషోత్తములుగా అవుతారో వారే మళ్లీ కనిష్ఠులుగా కూడా అవుతారు. మనుషులలో సర్వోత్తములు లక్ష్మీనారాయణులు. వారి మందిరాలు కూడా ఉన్నాయి. కాని వారి మహిమ గురించి ఎవరికీ తెలియదు. కేవలం పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మాయ మళ్లీ పూజారిగా చేస్తుంది. డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో అప్పుడే నేను రావాల్సి ఉంటుంది. ఇక తర్వాత వృద్ధి జరగడం దానంతటదే ఆగిపోతుంది. మళ్లీ పిల్లలైన మీరొచ్చి మీ పాత్రలను రిపీట్ చేయాలి. ఇది పరంపిత పరమాత్మ స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు. వారి జయంతిని భక్తి మార్గంలో జరుపుకుంటారు. దానిని జరుపుకుంటూనే ఉంటారు. స్వర్గంలోనైతే ఎవరి జయంతిని జరుపుకోరు. అక్కడ శ్రీకృష్ణుడు, రాముడు మొదలైన వారి జయంతిని కూడా జరుపుకోరు. వారిరువురూ ప్రత్యక్షంగా అక్కడుంటారు. వారొకప్పుడు ఉండి వెళ్లేరు కాబట్టే ఇక్కడ జరుపుకుంటున్నారు. అక్కడ సంవత్సరం సంవత్సరం శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకోరు. అక్కడైతే ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ఇక జన్మదినాన్నేం జరుపుకుంటారు? పిల్లల పేర్లను తల్లిదండ్రులే పెడుతూ ఉండవచ్చు, గురువులైతే అక్కడుండరు. నిజానికి ఈ విషయాలకు జ్ఞానయోగాలతో సంబంధమేమీ లేదు. ఇకపోతే అక్కడి ఆచార వ్యవహారాలేమిటి? అది అడగవలసే ఉంటుంది. బాబా అంటారు, అక్కడి నియమాలేవుంటే అవి నడుస్తాయి. మీరు అడగవలసిన అవసరమేముంది? మొదట కష్టపడి మీ పదవినైతే పొందండి, అర్హులుగా అయితే అవ్వండి, ఆ తర్వాత అడగండి. డ్రామాలో ఏదో ఒక నియమం ఉండి ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. మరజీవాగా అయి పాత విషయాలను బుద్ధి ద్వారా మర్చిపోవాలి. రెండవ పాయింట్, తండ్రి చేత రచింపబడిన ఈ రుద్రయజ్ఞంలో సంపూర్ణంగా స్వాహ అవ్వాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మంలోకి పరివర్తన చేసే సేవను చేయాలి. వరదానము, దినచర్యను సెట్ చేసుకోవడము మరియు తండ్రిని తోడుగా చేసుకోవడం ద్వారా ప్రతి కార్యాన్ని యాక్యురేట్గా చేసే విశ్వకళ్యాణకారి భవ. ప్రపంచంలో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి దినచర్య సెట్ అయి ఉంటుంది. ఏ కార్యమైనా దినచర్యను సెట్ చేసుకున్నప్పుడే యాక్యురేట్గా జరుగుతుంది. సెట్ చేసుకోవడం ద్వారా సమయము శక్తి అన్నీ పొదుపవుతాయి. ఒక్క వ్యక్తి 10 కార్యాలను చేయగలరు. మరి విశ్వకళ్యాణకారి బాధ్యత గల ఆత్మలైన మీరు ప్రతి కార్యంలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు దినచర్యను సెట్ చేసుకోండి మరియు తండ్రితో పాటు సదా కంబైన్డ్గా ఉండండి. వేలాది భుజాలు కలిగిన తండ్రి మీతో పాటు ఉంటే ఒక కార్యానికి బదులుగా 1000 కార్యాలను యాక్యురేట్గా చేయగలరు. స్లోగన్, సర్వాత్మల పట్ల శుద్ధ సంకల్పాలు చేయడమే వరదాని మూర్తులుగా అవ్వడము. ఓం శాంతి.